अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। మనం చెప్పుకున్నాం, భరతుడు లేడి మీద వ్యామోహంతో పరమ పవిత్రమైన యోగాన్ని ధ్యాసని విడిచి, తాను లేడి మళ్ళీ లేడి జన్మ కూడా విడిచి, చివరికి అంగిరస గోత్రంలో ఉండేటటువంటి ఒక బ్రాహ్మడి కడుపును జన్మించాడు. అతనికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్యకి తొమ్మిదుగురు పుత్రులు, రెండవ భార్యకి కవల పిల్లలు జన్మించారు. ఆ కవలల్లో ఒకడు ఈ భరతుడు. ఈ కుర్రాడి మీద తండ్రికి ఆసక్తితో వీడికి ఉపనయనం చేయిస్తే ఇతడు చేయించుకోలేదు సక్రమంగా. తండ్రి ఇతడి చేత సంధ్యావందనం, ఆచమనం, శౌచం మొదలైన కర్మలు చేయించడానికి ఎంత ప్రయత్నించినా విరుద్ధంగా చేసేవాడు. స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి అప్పుడు జపం చేయాలని అంటే జపం చేసి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయకుండా కూర్చునేవాడు. ఈ విధంగా విరుద్ధ కర్మాచరణ చేయడం మొదలెట్టాడు. దేనికి అలా చేసేవాడంటే కర్మాచరణలకు అతీతమైన యోగిగా మారాలి. అవధూత యొక్క లక్షణాలు ఉన్నాయి నాకు, ఈ కర్మలను పట్టుకుంటే మళ్ళీ భ్రష్టుండవుతాను, ఎక్కడి వరకు మానసిక జ్ఞానం రాదు అంతవరకు కర్మణ్యుడయి ఉండాలి. జ్ఞాని అయ్యాక వాడు నిష్కర్మ్యుడు అవ్వాలి. నిష్కర్ముడు అవ్వడానికి తగినటువంటి యోగశక్తిని సంపాదించాలి అనే ధ్యాసలో ఉన్న భరతుడు అన్ని కర్మలకి వ్యతిరేకంగా వెళ్ళాడు. అయ్యాక వాడు నిష్కర్ముడు అవ్వాలి. నిష్కర్ముడు అవ్వడానికి తగినటువంటి యోగశక్తిని సంపాదించాలి అనే ధ్యాసలో ఉన్న భరతుడు అన్ని కర్మలకి వ్యతిరేకంగా వెళ్ళాడు. సచాపి తదుహ పితృసన్నిధావేశ త్రీచీనమివ స్మకరోతి. అతడు తండ్రి ఏం చెబితే దానికి విరుద్ధంగా నడిచి, శౌచం విడిచిపెట్టి, నాయన వేదం చదవరా అంటే వేదం సరిగ్గా చదవకుండా, అవన్నీ ఇక రాక పూర్వజన్మం అన్నీ గుర్తున్నాయి అయినా అవేం చదవకుండా, వసంత గ్రీష్మ ఋతువులలో తండ్రి అతన్ని పిలిచి ప్రణవం, వ్యాహృతి మొదలైన వాటితో త్రిపాద గాయత్రి బోధించడానికి ప్రయత్నిస్తే అది వినకుండా, దాన్ని స్వీకరించకుండా ఉన్నాడు. 4 మాసాలు గడిచాయి. 4 నెలల్లో గాయత్రి మంత్రం వాడు నోట కూడా చెప్పించలేకపోయాడు. ఇష్టం లేని వాడు చదవాలి, ఎవడేం చేస్తాడు? ఆ విధంగా అతడికి ఏమీ రాలేదు. అయినా సరే ఆ తండ్రికి ఎవడికి చదువు రాదో వాడిని బాగు చేయాలని కోరిక పెరిగిపోతుందిట. ఎవడు పనికి వాళ్ళు కొడుకో అటువంటి కొడుకుని బాగు చేయాలని తండ్రి సహజంగా అనుకుంటాడు కదా. ఈ కుర్రవాడు మందబుద్ధి, వీడు ఎలా బతుకుతాడు? కనీసం 2 సంకల్ప ముక్కలన్నా చెబితే సంకల్పం చెప్పించి ఎక్కడో తోట గుళ్ళో పని చేసుకుంటాడు. సంకల్పం వస్తే చాలు కదా, గుళ్ళో అర్చకత్వం పొందొచ్చు అనే ఉద్దేశంతో పాపం ఇతడు సంకల్పం చెప్పించడానికి ప్రయత్నించాడు. అయినా సరే అతడు కనీసం ఆచమ్యాండం కూడా రాడు, నేర్చుకోలేదు. ఏవం సతనుజ ఆత్మన్యనురాగా వేసిత చిత్తః శౌచాధ్యయన వ్రత నియమ గుర్వనల శుశ్రూషణాద్యౌపకుర్వాణక కర్మాణి అనభియుక్తాన్యపి. ఆ అంగిరసుడు తన పుత్రుడైన భరతుణ్ణి ఆత్మస్వరూపుడిగా భావించడం వల్ల, సాధారణంగా కొడుకు అంటే అర్థం ఏమిటంటే ఆత్మే కొడుకుగా పడుతుంది, అందుకని నేనే నా కొడుకు స్వరూపాన్ని అనుకున్నాడు. అందుకని నా స్వరూపమైన నా పుత్రుడు 10 మందిలో పండితుడు అనిపించుకోవాలి, పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఆత్మా వై పుత్రనామాసి అనే వేదవచనాన్ని తలుచుకుని ఈ కొడుకుని ప్రేమాతిశయంతో బాగు చేయడానికి ప్రయత్నించాడు. పుత్రుడి మీద ప్రేమ, వాణ్ణి శిక్షించాలి, అందుకని రాయించడం, చదివించడం, మొండిగా కూర్చోబెట్టడం, తిండి తినిపించడం ఎన్నో చేశాడు. ఆల్రెడీ ఎప్పుడో బాగుపడిపోయినవాడిని ఇప్పుడు ఆయన బాగు చేయాలనుకున్నాడు పాపం. కానీ బూడిదలో పోసిన పన్నీరులాగా ఆయన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. ఎప్పటికప్పుడు ఈ కుర్రవాడు బాగుపడతాడేమో అనుకున్న ఆయన ఆశ వ్యర్థమైపోయింది. బ్రహ్మచర్యం, శౌచం, అధ్యయనం, వ్రతం, నియమం, గురు శుశ్రూష, అగ్నిసేవనం అన్నీ భరతునికి బోధించాలని ప్రయత్నించాడు, అన్నీ విఫలమయ్యాయి. పుత్రుడు పండితుడు కావాలని అతని ఆశ పూర్తి కాలేదు. గృహాసక్తుడు తండ్రి, గృహానికి ఆసక్తి లేనివాడు, గృహం మీద ఆసక్తి లేనివాడు కొడుకు, ఇద్దరికీ ఎవరికి ఆసక్తి ఉన్నా లేకపోయినా మృత్యువుకి మాత్రం ఇవేం బెంగలేదు పాపం. టైం వచ్చింది. ఆ తండ్రికి కాస్త డామ్ అన్నాడు బాబు, చచ్చిపోతే చచ్చిపోతే నా కొడుకుని బాగు చేయకుండా అందరిలోకి అవమానం చేసిపోతున్నాను పాప, వాడికి ఏం చేయలేకపోయాను అనుకుని చచ్చిపెట్ట బ్యాంగెట్ని. అందుకే బంధం ఇంత ప్రమాదకరమైంది. అనంతరం ఈ బ్రాహ్మడు పరలోకానికి వెళ్ళిపోయాక ఆ భరతునికి 9 మంది సోదరులు ఉన్నారుగా, సవతి పిల్లలు, పెద్దావిడ పిల్లలు, వాళ్ళంతా ఏమనుకున్నారు? ఇతడి సంగతి తేల్చేద్దాం, వీడికి అక్షరం ముక్క రాదు, జడమతి వీడు, మందబుద్ధి, విద్యాభ్యాసం చేయించడం వీడికి దండగ, వీడికి ట్యూషన్ పెడితే ట్యూషన్ ఫీజు దండుగ, నాన్నే వీడిని బాగు చేయలేకపోయాడు, ఇక మనమేం బాగు చేస్తాం, వీడిని ఇంట్లో పెట్టి పోషించడం దండుగ అనుకున్నారు. మరి ఏం చేయాలి వీడిని? పితురు ఎపర్రతే భ్రాతర ఏనం అతత్ప్రభావ విదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసితమతయో నపర విద్యాయాం. జడమతి రితి భాతృరను శాసన నిర్బంధాన్యవత్సన్. వీడు బుద్ధి లేనివాడు గనక వీడికి విద్యాభ్యాసం విడిచిపెట్టి వీడి చేత కొన్ని పనులు చేయించాలి అనుకున్నారు. మనం చక్కగా ఋగ్వేదం చదువుకుందాం, యజుర్వేదం చదువుకుందాం, సామవేదం చదువుకుందాం, పండితులం అవుదాం, 10 మందికి ఈ వేద మంత్రాలు చెప్పి మెప్పిద్దాం, సంపాదిద్దాం, కర్మకాండలు చేద్దాం. ఈ భరతుణ్ణి మాత్రం పనులు చేయించుకుందాం, ఇంట్లో పనులు. అంట్లు తవ్వేందుకు ఒక వ్యక్తి కావాలి, పాసిపోయిన వస్తువులు అవతల పారేసే పెంట పని చేసేవాడు కావాలి, వంట పని చేసేవాడు కావాలి, వ్యవసాయం చేసేవాడు కావాలి, ఇంకా నానా రకాల పనులు చేసేందుకు వాడు కావాలి. ఆ పనులకు వీడు నియోగిద్దాం అనుకున్నారు. పాపం వాళ్ళు దానికి వేదాలు చదువుకున్న వాళ్ళే, వేదాలకి భాష్యం చదువుకున్న వాళ్ళే, కానీ భగవద్భక్తి లక్షణమైన పరవిద్య వాళ్ళకి రాదు. ఆ పరవిద్య రాకపోవడం వల్ల ఈ జడుడైనటువంటి భరతుణ్ణి చూచి, జడభరతుణ్ణి చూచి మూర్ఖుడు అనుకున్నారు. అవతల వ్యక్తిలో దైవదత్తమైన సంస్కారం ఉన్నదా లేదా, ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక లక్షణం ఉందా లేదా అనే విషయం జ్ఞానికి తెలిసిపోతుంది. ఆ జ్ఞానం పాపం లేదు వాళ్ళకి, తమ్మండుగురికి. అందువల్ల భరతుని యొక్క ఆత్మారామతత్వాన్ని, అద్భుతమైన ఆనందతత్వాన్ని, అతని యొక్క ఆధ్యాత్మిక లక్షణాలని గ్రహించలేక వాణ్ణి పిచ్చాడు, జడు అనుకున్నారు. జడు అంటే మందబుద్ధి, అందుకనే జడభరతుడు అనుకున్నారు పాపం. సచ ప్రాకృతై ద్విపద పశుభిరున్మత్త జడబధిర మూకేత్యభిభాష్యమాణః యదా తదాను రూపాణి ప్రభాషతే కర్మాణి చ కార్యమాణః పరేచ్ఛయా కరోతి. నీచ ప్రవృత్తి కలిగిన ఆ అన్నలు ఇతన్ని నలుగురితో సమానంగా మూర్ఖుడు అని సర్టిఫికేట్ ఇచ్చారట. 2 కాళ్ళు కలిగిన పశువులు లాంటి ఇంటి చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అన్నదమ్ములకి ఎక్కించేవారట. వీడు ఎందుకు పనికి వస్తాడరా, మంచి పండితుడు గడుపునే పుట్టాడు, చదువు రాదు సంజయ్ రాదు, వాడిని మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు అవమానం, వాడిని అనవసరం ఇంట్లో పెట్టుకోకండి అని పక్క వాళ్ళు బాగా ఎక్కువ చేసేవారట. అసలు ఏదైనా పక్క వాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది. అంచేత వివేకం లేని వాళ్ళు, ద్విపాద పశుతుల్యులు అయిన మానవులు అతన్ని ఉన్మత్తుడని, జడుడని, చెవిటివాడని, మూగవాడని పలుకుతూ ఉంటే అన్నలు నిజమనుకున్నారు. దానికి తగ్గట్టుగా మన జడభరతుడు కూడా అలాగే ఉన్మత్తుడిలాగే ఉండేవాడు. ఎవరికి ఏం సమాధానం చెప్పడలేదు, తిట్టినా నోటికొచ్చినట్టు తిట్టినా మాట్లాడేవాడు కాదు, కిక్కురు మనేవాడు కాదు. వారి సంభాషణ వారిని నిజానికి ఎవడైనా మనిషి తనను ఎదురుకుండా తిడుతుంటే తట్టుకుంటాడా, కయ్యి మనాలి. కానీ ఎన్ని తిట్టుకుంటున్నా ఎదురుకుండా ఆయన వినకుండా ఉండేవాడు. రే మనం ఎన్ని తిట్టినా వీడికి వినపడదు, చెవిటాడు రోయ్ అని తిట్టుకోవడం మొదలెట్టారు. అన్నీ ఆయనకు వినపడినా నన్ను కాదనుకుంటున్నాడు ఆయన. ఓసారి గౌతమ బుద్ధుడు ఒక ఇంటికి ముష్టికి వెళ్ళాట. ఆయన ఏ ఇంటికైనా 3 సార్లు అడుగుతాడు, ఇంకా తర్వాత వేసిన వైపోయినా కాసేపు ఉండి వెళ్ళిపోతాడు, 4వసారి అడగడం. అలాగే ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటివాడు పాపం చాలా గొప్ప వ్యక్తి, 3 సార్లు ఈయన అరిచినా 1000 లేదు కదా, తెగ తిట్టడం మొదలెట్టేవట. దున్నపోతులో ఉన్నావు, పని చేసుకోలేవా, బలంగా ఉన్నావు, ఇంత బట్టలు కట్టావు, కాలు వంకర, కన్ను వంకర, ముక్కు వంకర అని తిట్టినవాడు తిట్టకుండా తిట్టడం మొదలెట్టాడు. ఎన్ని తిట్టినా బుద్ధుడు అలాగే నవ్వుతున్నట్టు 2 చేతులు కట్టుకొని ఎంతసేపు తిడతాడు, తిట్టి నోరు నెప్పెట్టి గొంతుకు నెప్పెట్టింది. గంట ఉపన్యాసం చెబుతేనే నీరసం వస్తుందంటే మరి ఎన్ని తిట్లు తిడతాడు వాడు అంటే, అప్పుడప్పుడు తిడతాడు కనుక బెంగలేదు. తిట్టేశాడు 1-4 గంటలు గొంతుకు నెప్పెట్టింది, ఇంకా తిట్టలేక చేతులు ఊపాడు. కొంతమంది తిట్టడం అయ్యాక ఇంకేం చేయాలి తిరిగి ఇలా చేతులు ఊపుతారు, చేతులు మాత్రం కాసేపు నాకు బెడికాయి, తలకాయ ఊపాడు, అది వెణికింది, నీరసం వచ్చింది. అప్పుడు ఇన్ని తిట్టినా, ఇన్ని చేతులు ఊపినా, ఈ మెడ ఊపినా అవతలయన మాట్లాడకుండా అలాగే ఉన్నాడు నవ్వుతో. ఇదేంట్రా, ఇతడు ఎవడో మహానుభావుడు, ఇన్ని తిట్లు తిడితే సామాన్యుడు ఎవడైనా అయితే కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొడతాడు, ఇంకో ఉష్టాడు ఎవడన అయితే నువ్వు పెట్టపోతే పెట్టపోతే తిడతావా అని చెప్పి ఎదురు తిరిగిస్తాడు. ఇతడు మాట్లాడ్డేమి అనుకుని కొంచెం పశ్చాత్తాప భయం కలిగి, అయ్యా తామరు ఎవరండి ఇన్ని తిట్టినా మాట్లాడుకూరుకున్నారు, ఇదే మా వీడి ఒక్క మాట అని ఉంటేనా అప్పడల కడతా నా నెత్తి మీద ఓడించుకునేది అన్నాడు. పక్కున్న వేడు ఆయన, అబ్బాయి ఇలారా నువ్వు ఒక ఆవు నాకు దానం ఇచ్చావనుకో, అప్పుడు ఆవు ఎవరిది అన్నట్ట, నీకు ఇచ్చేసాను కదండి మీది అన్నట్ట, నాకు వద్దు అని నేను తీసుకోలేదు ఆవుని, అప్పుడు ఆవు ఎవరిది అన్నట్ట, మీరు తీసుకోలేదు కాబట్టి నాదేనండి అన్నట్ట, నువ్వు నాకు ఇందాక నుంచి గంటన్నర రెండు గంటలు తిట్లు దానం ఇచ్చావు, నేను సేకరించాలా దానం పుచ్చుకోలే, అప్పుడు ఈ తిట్లు ఎవరివి అన్నట్ట, నాదేనండి అన్నట్టు వాడు నత్తితోటి. అంటే మరి నిన్ను నువ్వు తిట్టుకుంటుంటే నాకేం బెంగ అన్నాడు. ఇది చాలా గొప్ప అత్యద్భుతమైన శాస్త్ర రహస్యం. అవతల వాడు ఎన్ని తిట్టినా ఈ తిట్టేది నన్ను కాదనుకుని మనం తీసుకోవద్దు, సేకరించద్దు. దానం ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా ఇస్తే పుచ్చుకుంటారనుకోండి ఇస్తారు, పుచ్చుకోనంటే ఏం చేస్తారు, మీ దగ్గర మీకే ఉంటుంది. అంచేది ఎవడు ఎన్ని తిట్టినా ఆ దానం సేకరించకుండా ఉంటే పాపం చచ్చినట్టని వాడివే, తనని తాను తిట్టుకుంటూ ఉంటే మనం బాధపడాలి వాణ్ణి చూసి, మనకెందుకు బెంగ. ఇదే మంత్రం శ్రీరామరక్ష. జడు అనిపించుకునే మానవుడు వెనక ఇంత రహస్యం ఉన్నది. జ్ఞాని కావడానికి మంత్రం పరమ మార్గం ఇది అన్నారు. అయితే తల కష్టం, అవతల వాడు ఒకటంటే సొంటహా అంటే వీడు పెంటహా అని మొదలెడతాడు, ఇక గంటల తరబడి తిడతాడు వాడు, వాడు తిడితే వీడు పత్తి తిడతాడు, అది సహజం మానవ లక్షణం. రాను సాధన ద్వారా ఇది నేర్చుకోవాలన్నమాట. అలాగని ఇప్పుడు అంతా కలిసి నన్ను తిట్టకండి పరీక్షించడానికి, తర్వాత చూసుకుందాం పాఠం అయిపోయినవాడు. అంచేత ఈ భరతుడు ఎవడు ఎన్ని తిట్టినా మాట్లాడకుండా ఉండడం వల్ల ఆ జ్ఞానం వాళ్ళకి లేదుగా మరి, అందుకని మూగవాడో చెవిటాడో మనం తిట్టినా ఏమనుకోడు అనుకున్నారు. కొంతమంది ఏ పనైనా చేయించవచ్చు అనుకున్నారు, వేతనం లేకుండా డబ్బు ఇవ్వకుండా వీడి చేత చెత్త పనులు చేయించడం మొదలెట్టారు. తిండి పెట్టకుండా వేతనం ఇవ్వకుండా హాయిగా ఫ్రీగా పని చేయించుకుంటూ ఉండేవారట ఈ చేసేవాడు. అంచేత ఒక్కొక్కప్పుడు హీన పదార్థాలు అన్నదమ్ములు కూడా ఇతనికి ఇంట్లో పని అయిపోయాక అన్నం అందరూ తిన్నాక అడుగున పెచ్చులు మిగిలేవి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కుక్కర్లు వచ్చాక పెచ్చులు కట్టడం లేదు, కానీ పూర్వం పాపం కట్టె పొయ్యిల కింద ఉండేవారు, ఆ గిన్నె కింద కాస్త పెచ్చు కట్టేది, ఆ మాడు పెచ్చులు విడిగి పెట్టేవారట. పాసిపోయిన వస్తువులు, ఏడాది క్రితం గారెలు ఇవన్నీ పెట్టినా పాపం ఈయన హీనం అనుకోకుండా తినడం మొదలెట్టాడు. ఏమే మొన్న వంకాయ కూర అంత రుచిగా ఉంది, ఇవాళ ఇలా చెత్తగా ఉంది అన్నట్టు ఒక ఆయన భర్త. అదేంటండి మొన్న మెచ్చుకున్నారు, ఆ కూరే కదండి ఇది ఎందుట, ఆ కూరే ఇవాళ పెట్టిదండి పాపం. అంచేత అది అటువంటి వీరికి పెట్టినా ఈ పుణ్యాత్ముడు హాయిగా తినేసేవట, అసహ్యించుకోలేదు. దానిని ఇంద్రియ తృప్తి కోసం సేకరించలేదు ఆయన, కేవలం శరీరం బతకడం కోసం, నాకు అభిమానం లేదు దేహాభిమానం అనుకున్నాడు, ఏం పెట్టినా తినేశాడు. నిత్య నివృత్త నిమిత్త ససిద్ధ విశుద్ధ అనుభవానంద సాత్వ లాభాధిగమః సుఖ దుఃఖయోహో ద్వంద్వ నిమిత్తయోహో అసంభావిత దేహాభిమానః శీతోష్ణ వాతవర్షేషు వృషయవ నావృతాంగః తేనః సంహననాంగః. అతడు ఎన్నో జన్మల క్రితమే సుఖాన్ని దుఃఖానికి అతీతంగా ఉండేవాడు, శుభాశుభ కర్మ బంధనాలకు అతీతంగా ఉన్నాడు, స్వతసిద్ధంగా జ్ఞాని. పైగా కర్మబంధాలలో ఉండడం వల్ల ఏం జరుగుతుందనే దీంతో పూర్వం 2 times అనుభవించాడు. అంచేత ఈ మానవాతీతమైన విషయాల్లో ఉండే ఆయనకి మానవ సంబంధమైన ఆనందాల మీద దృష్టి లేదుట. మామూలు మానవులు పొందే తిండి వల్ల ఇంకో దానివల్ల వచ్చే సుఖం అతనికి అక్కర్లేదు, అందువల్ల అతనికి మానము లేదు, అవమానము లేదు, ద్వంద్వాతీతుడైపోయాడు. అతడి శరీరం కూడా విచిత్రం ఏంటంటే ఏమి పట్టించుకోకపోవడం లా, యుద్ధులేగా తయారైంది. మంచి బలంగా అవయవాలు దృఢంగా ఉండేవి. చెత్తా చెదారం తిన్న అరిగిపోతుంటే మరి ఏమవుతున్నది, అతడి శరీరం బలంగా తయారైంది. ఎండ, వర్షం, చలి ఇవేమీ లెక్క లేకుండా వర్షం కురుస్తున్నా అలాగే పడుకోవడం ఆ మండపంలో. చలిసినా అంతే, కప్పుకోవడం లేవు. అసలు శరీరం గురించి పట్టించుకుంటేగా, అయ్యి బాబు ఉడిగిపోతాం మనం, రెండు దోమలు మీద పడుతుంటే గిరగలాడిపోతాం. ఆయన ఏం పట్టించుకోలేదు, శరీరం కప్పుకోడు వర్షాదుల వల్ల వాళ్ళ వల్ల చలిస్తుందని. అతనికి దేహాభిమానం లేదు, ఎప్పుడు నేల మీదే పడుకుంటాడు. ఒళ్ళంతా అట్ల కట్టింది, ఎప్పుడో స్నానం చేస్తే చేస్తాడు లేక తెలియదు. తలకి తైల సంస్కారం లేదు, చక్క నూనె రాయించుకుందాం మర్దనా చేయించుకుందాం ఇవేం లేవు. స్నానం అనేది అసలు ఎప్పుడూ లేదు. ఈ విధంగా దేహము మాలిన్యమైపోయింది. కానీ బ్రహ్మ తేజస్సు లోపల అవధూత కదా, ఒక మణిలాగా లోపల నుంచి కాంతి మాత్రం వచ్చేదట. బురదలో ఉన్నటువంటి మణి కొంచెం కొంచెం పైకి చిమ్మినట్టు కాంతి ఈయన ప్రస్తుతం శరీర సంస్కారం అనేటటువంటి బురదలో దాగిన మణి, ఆధ్యాత్మిక జ్ఞానం మణి అన్నమాట. అలా ఉన్నాడు. నడుముకి కట్టుకున్న వస్త్రం ఎప్పుడో చిరిగిపోయింది, కొత్త వస్త్రం లేదు. యజ్ఞోపేతన ఎండిపోయి అట్లగట్టి నానా చెత్తగా తయారైపోయింది. కానీ యజ్ఞోపేతం ఇంకా వెళ్ళడం ఉండడం వల్ల, చిరిగిపోయి మట్టి కొట్టుకుని ఉండడం వల్ల, మరే వీడు బ్రాహ్మణ అధముడు రా అని తిట్టేవారు కొందరు. అందరూ అవమానిస్తూ ఉంటే అవమానంగా ఎప్పుడు భావించలేదు ఆయన. పొగిడితేమిటి తెగిడితేమిటి, మహాత్ములకి ఏం పట్టించుకోలేదు.
తపరత ఆహారం కర్మవే తన్నతమాన స్వభాతృభరతు కేదార కర్మణి నిరూపితస్తదపి కరోతి కింతు సమం విషమం యోనమధికమతి నవేద కణపిణ్యాక ఫలీకరణ కుల్మాషస్థాళీ పురీషాని అప్పి అమృత వదభవత్హరతి.
అతడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు పని చెప్పినా సమానంగా చేశాడు. అరే వీళ్ళింట్లో వాళ్ళు చెబితే చేయరు, వాడు బయట వాళ్ళు చెబితే చేయకూడదు అనేది లేదు. బదులుగా ఆహారం వాళ్ళు ఇస్తే తిన్నాడు లేక లేదు, వస్తువుల మీద వ్యామోహం లేదు, డబ్బు అసలు ఎక్కర్లేదు. పాపం సోదరులు ఏమనుకున్నారంటే బరేవాడు దొరికాడు రైతుది, కానీ ఏం చెప్పినా చేసేవాడు, ఏం పెట్టినా తింటాడు, వీడి వల్ల మనకు ఎంత లాభం అనుకున్నారు. అరే నీకు రోజు అన్నం పెడతాం పొలంలో పని చెయ్యి అన్నారు, పొలంలో పెట్టారు. అతడు ఏం చెబితే ఆ పొలం పని చేశాడు. మొత్తం పొలం అంతా ఒక్కడే ఎద్దు లేకుండా దున్నేసేమంటే దున్నేసి పెట్టారు. ఆ బురదలో ఆ పొలం సమతలంగా ఉందా మిట్ట పల్లాలతో ఉందా అనే విషయం పట్టించుకోకుండా పొలం అంతా దున్నేవాడు. తర్వాత పంట చేతికి వచ్చేటప్పుడు మంచి వేసి దాని మీద కాపలా పెట్టేవారు. కాపలవాడికి రెస్ట్ ఉంటుంది మామూలుగా, డ్యూటీలు ఈయనకి డ్యూటీలకు రెస్ట్ లేదు, ఎప్పుడూ మంచి. వాళ్ళు తోచినప్పుడు తిండి పంపితే అక్కడికి వెళ్ళి ఆ తిండి తినడం తప్ప ఆ మంచి మీద తెక్కకుండా అలా కూర్చునేవాడు. అతని సోదరులు అతనికి ఏమేమి పెట్టారట, కణపిణ్యాక ఫలీకరణ కుల్మాష స్థాళీ పురీషాని అపి. బియ్యపు నూక, తర్వాత మెత్తగా తౌడు కలిపితే వచ్చే పిండి, ఉత్తి తౌడు, పురుగు పట్టిన మిరుగులు, కొబ్బరి కానీ నువ్వులు కానీ ఆడితే వచ్చే తెలకపిండి, వంట పాత్రల్లో అడుగున మాడిపోయిన కూర అన్నపు పెచ్చులో మాడు చెక్కలు పెట్టేవారు. అతడు దానినట అమృతం అవద అభ్యవహరత అన్నాడు. ఒక అమృతమైన పదార్థమును తినడానికి ఎలా ఇష్టపడతాడో అలా తినట్టండి ఆయన. అమృతవత్ అభ్యవహరతి, అమృతం సేకరించినట్టు తిన్నట్టు. తౌడు పెట్టిన, చెత్త పెట్టిన, మాడు పెట్టిన, మాడు పరగ పెడితే వాడు మాడు పగల కొడతాం. ఆయన అదేం లేదు, ఏదైతే నేను కూడనుకున్నాడు తినేసేవాడు అమృతంలాగా. ఇలాగ అతడు పాపం 12 సంవత్సరాలు ఒక ఎద్దు చేత పని చేయించుకున్నట్టు దానికంటే ఎక్కువ హీనంగా పనిచేయించాడు. ఎద్దుకి నియమాలు ఉంటాయి, దాన్ని ఎక్కువ పని చేస్తే అలా పడుకుంటుంది, కదలదు, కొట్టినా కదలదు. ఈయన అదేం కాదు, అలా చేస్తూ పోయాడు. ఆ మంచి మీద వర్షం కురిస్తే స్నానం, మంచి మీద ఎండ వస్తే శరీరం ఎండాలి, అదే బట్ట, అదే చింకిరి యజ్ఞోపవేతం. అలా అతి భయంకర అవస్థలో లెక్క లేకుండా ఆ పరమజ్ఞాని అవధూత ఉన్నాడు. అంతటి వ్యక్తి చేత పాపం చేయించారట. మామూలుగానే ఇక్కడ వస్తూ అక్కడ పెట్టమని ఒక పౌరాణికుడి చేత ఏమంటే ఈ పుస్తకం అక్కడ పెట్టండి అని ఆజ్ఞాపిస్తేనే పంచమహాపాతకాలు చూడతాయని శాస్త్రం చెబుతున్నది. అటువంటిది అవధూత వంటి ఆ మహాపురుషుడి చేత వాళ్ళు అన్ని పాపాలు చేయించారు. ఆయన చేత చాకరి చేయించాలంటే పాపాన్ని మూట తుట్టుకున్నట్టే. అటువంటి పాపం తెలియక చేసేశారు. సామాన్యుడు అనుకున్నారు, నివురుగప్పిన నిప్పు వంటి ఆ పురుషుణ్ణి గుర్తించలేకపోయారు. అథ కదాచిత్ కశ్చిత్ వృషలపతి భద్రకాల్యై పురుష పశు ఆలభతాపత్యకామక. ఇలా ఉండగా అక్కడికి దగ్గరలో ఒక గిరిజన గూడెం ఉంది. ఆ గిరిజనుల యొక్క వాడలో వాళ్ళకి మహారాజు అయిన వాడు ఒక దొంగల రాజు. ఒక దొంగల చోరులు ఉంటారుగా అడవుల్లో, పూర్వం దొంగలు బాగా ఉండేవారు. సముద్రపు దొంగలు, అడవి దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు, బందిపోడు దొంగలు, ఘరానా దొంగలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంటింటికి పక్క పక్కనే ఉంటూ ఉంటారు. ఇది కలియుగం. ఆ రోజుల్లో స్పెషల్గా ఉండేవారు. దొంగ అనేవాడు ప్రత్యేకమైన డ్రెస్ వేసుకునేవాడు, వాడు గుర్తుపట్టడం తేలిక. కంటికి ఒక గుడ్డ కట్టేవాడు, నల్లగా ఉండేవాడు, ఏదో చీకట్లో వెళ్ళేవాడు, కత్తి పెట్టేవాడు, ఇవన్నీ వీడిని చూడగానే దొంగ అని తెలిసేదనమాట. ఇప్పుడు ఎవడ దొంగ ఎవడ దొంగ తెలియదు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఒక దొంగల గూడెం ఉంది అడవిలో. ఆ దొంగల రాజు 8 మంది భార్యలు వాడికి, కానీ పిల్లలు లేరు. దొంగడైనా మరి దొంగ పిల్లడు కావాలి కదా, వారసుడు. దొంగల సామ్రాజ్యానికి మరి చక్రవర్తి కావద్దు. అందుకని ఆ దొంగవాడు తనకి పిల్లలు లేక తలా బెంగెట్టుకున్నట్ట. పిల్లలు ఎలా పుడతారు అని దొంగలకు ఒక పురోహితుడు ఉన్నాడు. ప్రతి వాళ్ళకు ఒక పురోహితుడు ఉండాలి. పాపాత్మలకు కూడా పాపానికి ముహూర్తం పెట్టాలి. దొంగతనానికి వీటికి ముహూర్తాలు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దొంగల పోదారి గారిని అడిగారట, ఏమండి మరి అబ్బాయిలు నాకు కావాలి, నా కొడుకు కావాలి, ఇంత గొప్ప సామ్రాజ్యం కష్టపడి ఎందరపురంలో పాల్గొట్టి చోర సామ్రాజ్యం స్థాపించా, ఈ చోర సామ్రాజ్యానికి ఒక వీరపుత్రుడు కావాలి నాకు, అంచేత ఒక ఉత్తరాధికారి కావాలంటే ఏం చెయ్యాలి అనగా, వెంటనే ఆ పోదారి గారు బాగా ఆలోచించి అవి లెక్క పెట్టాడు, ఇవి లెక్క పెట్టాడు, గణన చేశాడు. అబ్బాయి నీకు కొడుకు కావాలంటే ఒకటే, మన దొంగలందరికీ రక్షణ కల్పించే భద్రకాళిని స్థాపించావు నువ్వు. మన అమ్మవారు ఉంది భద్రకాళి. సాధారణంగా దొంగల గూడెల్లో భద్రకాళి ఉంటుంది, అలాంటి కాళీ ఆలయం ఉంది కదా, ఈ కాళికామాతకి మంచి బలి ఇవ్వాలి. అనగానే ఇచ్చేస్తాను, ఎనుగోతుని ఇమ్మంటావా ఏమిమ్మంటావు అన్నట్ట. అబ్బే ఎనుగోతు కాదు, నరబలి ఇవ్వాలి. అలా నరబలి ఇస్తే నీ కొడుకు పుడతాడు. అనగానే మనవాడు ఏం చేశాట, నరబలి కోసం వెతికాడు. తెగ వెతగ్గా 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 ఎవడో ఒకడు దొరికాడు. వాడిని తీసుకొచ్చి బలి కోసం పెట్టి అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ వీడిని బలిద్దాం అనుకుంటూ ఉండగా దైవవశాత్తు ఆ దొరికిన వాడు కట్లు తెచ్చుకుని పారిపోయాడు. ఆ తస్కర్ రాజు గారి వెంగట్టుకుంది. ఇప్పుడు ఏమిటంటే కాళికకి బలిస్తామని వదిలేసాం, వాడు ఎవడో పారిపోయాడు, కొత్తగా బలికి ఇవ్వడానికి ఎవడో ఒకరిని తేకపోయినట్టయితే ఇప్పుడు అమ్మవారు అన్న ఏం చేస్తుందో, ఉత్తరాధికారి దేవుడు ఉన్న ఉత్తరాధికారం కూడా పోతుందేమో అని చేత తక్షణం ఓ మంచి బలి పశువును చూడండి, ఎక్కడ నరుడు దొరుకుతాడో వాడిని తీసుకురండి, లేకపోతే మిమ్మల్నే బలిచ్చేస్తానని బెదిరించాడు అనుచరుల్ని. అప్పుడు అనుచరులు అన్ని తోటికి వెతికారట. తదనుచరాహ పరిధావంత నిశి నిశీధ సమయే తమసావృతాహ యాం అనధిగత పశవ ఆకస్మికేన విధినా కేదారాన్ వీరాసనేన మృగవారాహాదిభ్యః సంరక్షమాణమంగిర ప్రవరసుతమ పశ్యన్. ఆ తస్కర రాజు ఆజ్ఞాపించగా ఆ తస్కరుని యొక్క భటులు అతని ఆజ్ఞని పురస్కరించుకుని అన్ని దిక్కులకి ఆ బలి పశువుగా ఉన్న పురుషుడి కోసం వెతుక్కుంటూ బయలుదేరారు. పారిపోయిన వాడు వాడికి దొరకరా, అటు వెతికారు ఇటు వెతికారు, ఏమైపోయాడు వీడు దొరకరా. వాళ్ళంతా ఒక చోట సమావేశమయ్యారు. మనం ఇప్పుడు ఎవడో ఒకడిని పట్టుకెళ్ళి మన రాజుగారికి ఇవ్వకపోతే, బలికి పురుషుడిని చూపించకపోతే రాజుగారికి తెక్కరేగి మన తలకాయలని అరిగి పారేస్తాడు. చాలా ప్రమాదం. మన రాజు కోపం ఎక్కువ, మనం బలి పశువులం కారాదు కాబట్టి మంచి బలి పశువు ఎక్కడ దొరుకుతుందో అని వెతికారు. వెతుకుతూ 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 వెళ్ళు ఘోరమైన అంధకార బంధురము అయినటువంటి ఆ రాత్రిలో రెండు జాముల సమయంలో ఒక పొలం దగ్గరకి చేరారు. ఆ పొలములో ఎత్తైన మంచం మీద కూర్చుని అంగిరస గోత్రంలో పుట్టినటువంటి ఈ జడభరతుణ్ణి చూచారు. అతడు మంచం మీద ఒంటరిగా వీరాసనం వేసు కూర్చుని మృగ వరాహాది పశువుల నుండి పొలానికి కాపలా కాస్తున్నాడు, పొలానికి సంరక్షకుడు అన్నమాట. ఈ విధంగా పొలం కాపుగా ఉన్న ఈ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూచి, వా మన అదృష్టం బాగున్నది, మన రాజు దగ్గర నుంచి మనకి మాట రాదు, మన తలకాయలు పోకుండా ఉండే మార్గం వచ్చింది, ఈ పక్క వాళ్ళు దబా దబా పగలగొడుతున్న కొబ్బరికాయలు పగిలినట్టుగా మన తలకాయలు పగలకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, వీడు బాగున్నాడు రా అనుకున్నారట. అతతయేనం అనవద్య లక్షణం అవమృష్య భర్తృకర్మ నిష్పత్తి మన్యమాన బద్ధ్వారచనయా చండికా గృహముపనింజుర్ముదా వికసిత వదనాగా. అనంతరం వాళ్ళు ఈ భరతుడి దగ్గరికంటే వచ్చారు. పరిశీలించాలి ఒకసారి మళ్ళీ, ఎందుకనంటే బలివ్వాలంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ లోపాలు ఉండకూడదు, ముక్కు కానీ పళ్ళు కానీ ఊడిపోవడం ఉండకూడదు. అంచేత వీళ్ళు బాగా పరిశీలించి చూసారా, వీళ్ళలో ఏ అవయవ లోపం లేదు, పైపెచ్చు అబ్బా బలంగా ఉన్నాడు, మంచి లక్షణ సంపన్నుడు, పురుష పశువు వీడు అనుకుని వాడిని తీసుకుపోయారు. భరతుడిని తాళ్ళతో కట్టేసి దా అన్నారట. నన్ను తాళ్ళతో కట్టక్కర్లేదు, పట్టుకుపోండి వచ్చేస్తానన్నాడు ఆయన. వచ్చేసాడు కూడా. చెండికాలయానికి తీసుకెళ్ళి చోర చక్రవర్తికి పట్టుకెళ్ళారు. హే ప్రభు, ఓ దొంగల రాజా, ఇదిగో పట్టుకొచ్చాను చూడు, ఎంత అందంగా ఉన్నాడు అనగానే పోతే పోయాడు రా, పోయినవాడు బక్కగా ఉన్నాడు, బావులే వీడు కొంచెం బలంగా ఉన్నాడు అనుకుని ఆనందపడిపోయి, అంచేత ఎక్కువ లవుగా బలంగా ఉన్న కూడా ప్రమాదం ఒక్కొక్కప్పుడు, అంచేత పాపం నాలా బక్కగా ఉంటే అదొక ఇబ్బంది. ఆయన్ని బలంగా ఉన్నాడని ఆనందంగా మెచ్చుకున్నట్టు దొంగల రాజు. వీడిని మరి బలి పశువు అవ్వాలంటే ఇలాగా అశుచిగా ఉండకూడదు. వీళ్ళంతా అట్ల కట్టేసి ఉన్నాడేమో, బాగా నలుగు పెట్టి నలుగు పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించారట. బకెట్లు కొద్దిగా వట్టి వచ్చింది పైన నుంచి, ఎన్నేళ్ల నుంచో స్నానం లేదు. స్నానం చేయించారు, నూతన వస్త్రాలు కట్టారు, కొత్త వస్త్రాలు కట్టుకొస్తారన్నమాట. అదేంటో విచిత్రం, బలిచ్చే ముందు ఉరి తీసే ముందు కొత్త బట్టలు కడతారు, వీడికి పీకిదాకా పెడతారు కావాల్సింది. వీడికి బలికి ముందు నూతన వస్త్రాలు కట్టారు. ఒక పశువుని ఎలా అలంకరిస్తారు అలాగే, ఒళ్ళంత పశువు పూసేశారు, కుంకుమ బొట్లు పెట్టేశారు, గంధం పొట్టేశారు, పెద్ద పెద్ద తిలకం బొట్లు పెట్టారు, చందనం పూశారు, మెళ్ళలో దండలు వేశారు, అలంకరించారు, తిండ్ర కావలసినంత అన్నారు, రకరకాల పదార్థాలు గారెలు తెచ్చారు, నేతి గారెలు పెట్టారు, ఆవులే నొట్టు బాగా పోశారు, కడుపు నిండా పెట్టారు, మంచి మంచి జీడిపప్పులు కిస్మిస్లు యాలకులు లవంగాలు వేసినటువంటి పాయసం చిక్కగా కాచి, పాలతోటే కాచాలి పాయసం అంటే, నీళ్ళోసి అన్నీ వండి అప్పుడు కాసిన పాలు పోస్తే అంత రుచి ఉండదు, చక్కగా ఆవు పాలు తెచ్చి దాంతో కాచేశారు, ఆ పాయసం కూడా పెట్టేశారు. ఇలా భోజనం పెట్టిన తర్వాత ధూపం ఇచ్చారు, దీపం పెట్టారు, మాలలు లాజలు నూతన పత్రాలు దూర్వాంకురాలు ఫలాలు ఇవన్నిటితోటి పూజ పూర్తి చేశారు. అమ్మవారికి అమ్మవారికి పాటలు పాడాలిగా, పాటలు కూడా పాడారు. మధ్యలను మొదలయ్యే డమ్ గుడమ్ బలిచ్చేవాళ్ళు వాయిస్తూ ఉంటే గుండెలు కలుక్కు కలుక్కుంటూ ఉంటారు, వాడు అడులెత్తిపోతూ ఉంటుంది ప్రాణం. వీళ్ళు అలా డబడబడబడబడబడ వాయించడం మొదలెట్టారు, కొమ్ము పూరాలు ఊదారు, అతి భయంకరమైనటువంటి శబ్దాలు, ఒక హింసాత్మకమైన వాతావరణానికి ముందు ఉండే వాద్యాలని మోగాయి. అప్పుడు ఆ విధంగా భరతుణ్ణి తీసుకువెళ్ళారు. భద్రకాళి యొక్క ఆసనం ఎదురుగుండా ఉన్నది, అమ్మ ఎదురుగుండా చేతిలో సోలంతో నేల కింద ఒక మహిషాసురుడి యొక్క మర్దన చేస్తున్నట్టు అతి భయంకరాకారంతో సోలం పుచ్చుకొని పెద్ద నిరుగుత్తు విగ్రహం, అత్యంత భయంకరమైనటువంటి కాళీ విగ్రహం అది. ఆ కాళీ విగ్రహం దగ్గరలో బండరాతి మీద కూర్చోబెట్టారు అతన్ని. కూర్చోబెట్టి అథ వృషల రాజపణి పురుషపశోరసృగాసవేన దేవీం భద్రకాళీం యక్ష్యమాణ తదభిమంత్రితమసిమతి కరాలం నిశితం ఉపాదదే. ఆ చోరరాజు యొక్క ముఖ్య పురోహితుడు, వాడు బాగా మంత్రాలు చదువుతూ కుంకం విసురుతూ పెద్ద ఎత్తున గుగ్గిలం సాంబ్రాణి ధూపమిస్తూ అరుస్తూ వీడు నరికిన తర్వాత రక్తం అమ్మవారి మీద పోయాలి, పైగా ఆ పశువుని ఒకే దెబ్బకి నరకాలి శిరస్సు, రెండో రేటు పడకూడదు. అందుకని ఆ కత్తి ఒకటి పట్టుకొచ్చి సాన పెట్టడం మొదలెట్టారు చక్కగా కసాపేసేలాగా. ఇంకోటి ఎవడన్నా తాను బలివ్వడానికి ఎదురుకుంటే కత్తిలా నూరుతూ ఉంటే చచ్చినంత పని అవుతుంది. ఈయనకేముంది అలా చక్కగా చూస్తున్నట్టు, ఏదో యాపిల్ కోయడానికి కత్తి నూరినట్టుగా. అసలు ఆయనకి శరీరం మీద వాంచలేని మహావధూత. అందువల్ల వాళ్ళు ఎన్ని కత్తులు చూపిస్తున్నా అవేం పట్టించుకోడల్లా. వాడు అతి భయంకరమైన భద్రకాళి మంత్రాలతో అభిమంత్రించి నిశితమైన కరవాలాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. అసలే వాళ్ళు దస్యులు, దొంగలు. వాళ్ళ లక్షణం రజోగుణం తమోగుణంతో కూడినవి. వాళ్ళ మనస్సులు దొంగ సొమ్ముని బాగా సంపాదించిన మదంతో ఉన్నాయి, ఆ అసంస్కార ధనమదంతో నిండి ఉన్నాయి. అసలు వాళ్ళకి మర్యాద అంటే తెలియదు. మద్యపానము జోగము లాంటి వ్యసనములు తప్ప మరొకటి తెలియవు. క్షుద్రార్చనలు తప్ప శాస్త్రోక్తమైన వేదార్చనలు తెలియవు. అటువంటి వాళ్ళు భగవదంశ స్వరూపుడు పరమబ్రహ్మణోత్తముడు అయినటువంటి ఆ అవధూత స్వరూపుడైన అతనిని, భరతుణ్ణి ఒక తుచ్చమైన కోరిక కోసం సంపాదన నిర్ణయించారు. హింసే వారికి క్రీడోత్సవం. ఈ కారణం వల్ల వారు హింస వల్ల వచ్చే ఫలితం ఆశిస్తున్నారు తప్ప దానివల్ల ఎంత ప్రమాదం వస్తుందని తెలుసుకోలేకపోయారు. భగవంతుడున్నాడు సర్వభూతహితుడు, ఆయనను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కోరికలు తీర్చుకోవాలి. హింసాపరమైన కోరికలు, హింసాపరమైన కర్మలు అతి భయంకరమై మనిషిని పతనం చేస్తాయి. అది తెలియదు వాళ్ళకి. సర్వభూతహితుడు, శత్రువులు లేనివాడు, భగవంతుని యొక్క హృదయ ఆనందాన్ని పొందేవాడైన భరతుణ్ణి వాడు తెలుసుకోలేకపోయారట. ఆ కాళికాదేవి అది చూసింది. డప్పులు వాయిస్తూ కత్తి ఎత్తి వీళ్ళ కుర్రవాణ్ణి బలివ్వడానికి సిద్ధపడుతూ ఉంటే, ఓరి దుర్మార్గులారా, ధర్మమునకు లోపం తెస్తారా, నేను తల్లిని జగన్మాతని, నాకు ఈ పరమ పురుషోత్తముడు ఉత్తముడైన ఈతన్ని బలిద్దామనుకుంటున్నారా, ఇటువంటి అవధూతను నాకిస్తారా బలి అనుకున్నది. కాళికి కోపం వచ్చిందిట. చూసారా విశేషం, ఇటువంటి పురుషోత్తముడిని బలిస్తూ ఉంటే కాళికాదేవి తట్టుకోగలదా? తట్టుకోలేక అత్యంత ఆగ్రహం కలిగింది. బ్రహ్మ తేజస్సు వల్ల ఆవిడికి మిగుల సంతప్తమయ్యింది. ఆ వెంటనే కాళికాదేవి గ్రహం ఫిడీలు అనే శబ్దంతో పగిలిపోయిందట. సహసోచ్చచాట శైవ దేవి భద్రకాళి, పెద్ద పెట్టిన విగ్రహం ఢామని వెళ్ళిపోయింది. ఆ విగ్రహంలోంచి ఆగ్రహంతో బయటికి వెలువడింది నిగ్రహానుగ్రహ సమర్థురాలైన జగన్మాత భద్రకాళి. అసహిష్ణుత వల్ల, క్రోధావేశం వల్ల ఆమె కనుబొమలు ముడిపడ్డాయి, దమష్ట్రలు కోరలు బయటకొచ్చాయి. ఆవిడ సప్తరూపం విడిచిపెట్టి అతి భయంకరాకారం ధరించింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది? భృశం అమర్ష రోసావేశరభస విలసిత భ్రూకుటి విటప కుటిల దమష్ట్రారుణేక్షణోపాతి భయానక వదనాకంతుక అమే వేదం మహాట్టహాసం అతి సంరంభేణ విముచంతి తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం వృషలానాం తేనైవాసిన వివృక్ష శీర్షణాం కలాత్. అత్యంత ఆగ్రహంతో పళ్ళు పటపట కొరుగుతూ పెద్ద పెద్ద దీర్ఘ క్రోధలతో బయటకొచ్చి కళ్ళు బొమ్మలు విడివేసి క్రోధ విరుణాలతో బయటకొచ్చిన ఆవిడ చేతిలో కత్తి ధరించిందిట. అప్పుడు ఆ కాళికాదేవి కత్తితో కనిపించిన రూపం చూస్తే ప్రపంచం మొత్తం ప్రళయం వస్తుందా, ఈవిడ ప్రపంచంలో ఉండే పాపులను సంహరించడానికి అవతరించిందా అన్నట్టుగా ఉన్నది. ఇలా వికటాట్టహాసం చేస్తూ హుమ్మని దూకి ఎవడైతే బలివ్వడానికి ఆ భరతుడి దగ్గరికి వచ్చాడో కత్తి పుచ్చుకుని ముందు వాడి దగ్గరికి ఎగిరి దూకి ఎడమకాలతో కింద పారేసి వాడు జుట్టు పుచ్చుకుని వాడి చేతిలో కత్తి లక్కుని వాణ్ణి నరికి తన విగ్రహం మీదకి విసిరి పారేసింది. అక్కడితో ఆగిందా ఆ కత్తి పుచ్చుకుని. మన క్రికెట్ బాల్ని టపాటపా కొడుతూ ఉంటారు చూడండి మన పిల్లలు, అలాగా మొత్తం వాళ్ళ తలలన్నీ దొంగల నాయకుడివి దొంగలవి తలలు చెండి విసిరి పారేసింది, బంతులాడిందట. ఆ భద్రకాళీదేవి కూడా డాకిని శాకిని మొదలైన బేతాళ దేవతలు కూడా వచ్చి పడ్డాయట. ఈ పాపాత్ముల రక్తాన్ని పానం చేశాయట. ఆ రక్త పానం వాడు చేస్తూ ఉండగా కాసేపు అక్కడ కరాళం నృత్యం చేసింది. పాపుల్ని సంహారం చేసే ముందు అంత భయంకరాకారం ధరిస్తుంది. భయంకర నృత్యం చేసి కరాళం నృత్యం చేసి కాసేపు కింద పడిపోయిన తలకాయలు కసాపిసా తొక్కేసిందిట. గ్లైండర్లో వేసిన కొబ్బరికాయ చట్నీలా తొక్కి పారేసి ఆ తర్వాత ఆవిడ కట్లు ఉప్పేసింది అతనికి. నాయనా పుత్రక యథేచ్ఛగా పో, నీలాంటి జ్ఞానిని వలిద్దామనుకున్నారు అందుట. ఎంత చిత్రం చూడండి. అంచేత మనమేం బెంగెట్టుకోకలా, మన ఎవరన్నా బంధించినా మన వాళ్ళు అట్టే పెట్టుకోలేరు. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్సినాత్మనే ఫలతి. ఇక్కడ చెప్పాడు మహాత్ముడు, మహాత్ములకు చేసిన హింస తనకే అపకారం తెచ్చి పెడుతుంది. ఎక్కువ హింస చేస్తే తొందరగా అపరాధం వల్ల నశిస్తాడు, శాపమై తరతరాలు పీడిస్తుంది. ఆ తల్లిని మెప్పిద్దామని ఆ అతన్ని బలిద్దామని వచ్చారు దొంగలు, చివరికి వాళ్లే బలైపోయారు ఆవిడ చేతుల్లోనే. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఉత్తములకు హాని చెయ్యకూడదు. అసలు ఆత్మాభిమానం అనేది ప్రతివాడికి ఉంటుంది. ఈ మనస్సులో ఆత్మాభిమానమే లేనివాడైనా ఇంకా ఆయనకి ప్రాణభీతి ఏమిటి? సర్వ ప్రాణుల హితము ఆకాంక్షిస్తాడు, ఏ ప్రాణి మీద ద్వేషం లేదు, ఎవ్వరికి అపకారం చేయడు, ఎవరు ఏం పెట్టినా దానిని పరమాత్మ స్వరూపంగా భావించి తినేవాడు. అటువంటి పురుషోత్తముణ్ణి ధ్యానిస్తున్నటువంటి వాడు ఉత్తముడు అయినటువంటి ఆ భరతుడికి అపకారం దొంగలు చేయలేకపోయారు. అందుకని యావం చెబుతున్నాడు పరాశరుడు, ఇతనికి భాగవతోత్తములు పరమహంసలు జ్ఞానస్వరూపులు నిరంతర భగవద్భక్తులు నిరంతర భగవన్ నామ సంకీర్తన పరాయణులైన వ్యక్తులను ఎవ్వరూ ఏమీ చెయ్యరు. కానీ చిత్రం ఏంటంటే చెయ్యడం సరే, వాళ్ళు అటువంటి భక్తులు తమ తల తెగిపోతున్నా వాడికేమనిపించదు, అది వాళ్ళ గొప్పతనం. ఈ రెండూ కూడా గొప్పతనమే. అంచేత ఈ కథ అటువంటి పురుషోత్తములకు ఆశ్చర్యకరం కాదు. అసలు ఆయన ఇదేం పట్టించుకోలేదట, తనని నరికేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడో దొంగల తలకాయలు అమ్మ నరికేసినా వాడికి ఏం లేదు, ఇచ్చేత నన్ను రక్షింపబడ్డాననే ఆనందం ఉంటేగా ఏమీ లేదు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, తల్లి పంపేస్తే యథాప్రకారంగా వచ్చేసాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేసేట, యథాప్రకారంగా నాన్న మీరేం పని చెబితే చేస్తానన్నట్టు అన్నయ్యలందరినీ ఆ అన్నలు మళ్ళీ తీసుకెళ్ళి ఎంతకప్పు జరిగినా సరే వాడిని అక్కడే పొలం మీద కాపలా పెట్టారు. యథాప్రకారంగా కాపలా చద్దికూడు మాడు పెచ్చులు చెత్త చెదారం తౌడు నూక అన్నీ తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా చాలా కాలం గడిచాక అథ సింధు సౌవీరపతే రఘుగణస్య వ్రజత ఇక్షుమత్యాస్తటే తత్కులపతిన శిబికా వాహక పురుషాన్వేషణ సమయే దైవేనోపసాదితః సద్విజవరవపలబ్ధః ఏష పేవా యువా సంహననాంగః ఘోఖరవద్దురం ఓఢుం అలమితి పూర్వవిష్టి గృహీతైః సః గృహీతః ప్రసభమతదర్హ ఉవాహ శిబికాం సమహానుభావ. చాలా కాలం గడిచింది. సింధు దేశానికి సవ్యర దేశానికి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ కాలంలో సింధు సవ్యర దేశములు రెంటికి రాజు అయినటువంటి ఆయన పేరు రఘువగణుడు, ఒక మహారాజు. ఆయనకి ఒకనాడు జ్ఞానం మీద ఆసక్తి కలిగిందట. ఎంతకాలం రాజ్యం పాలిస్తే ఏమున్నది, ఎంత ఐశ్వర్యం ఉంటే ఉన్నది, ఎన్నేళ్ళు గడిచినా ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతాం, ఈ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి, ఇది వరకు చకచకా పరిగెత్తే వాళ్ళం, మూడవ కర్ర ఒకటి వేసుకుని చేతిలో పాక్కుంటూ నడుపుతుంటూ వెళ్ళాలి, మంచం పట్టాలి, చాలా కష్టాలు. పునర్జన్మ లేకుండా పోయే అధ్యాత్మ తత్వాన్ని జీర్ణించుకోవాలి. ఎవడు నాకు ఆధ్యాత్మికతను బోధిస్తాడు, ఏ జ్ఞాని నాకు పురాణాదులు బోధిస్తాడు, ఎవడు నాకు మానసిక ఆనందం కలిగించే తత్వాన్ని ఉపదేశిస్తాడు అని బాగా ఆలోచిస్తే, అతని మంత్రులు అన్నారట, కపిల మహర్షి చాలా గొప్పవాడు, సొంత తల్లికి జ్ఞానాన్ని బోధించిన మహాత్ముడు ఆయన, దేవహూతి అనేటటువంటి తల్లికి జ్ఞానాన్ని బోధించాడు ఆ కపిలుడు, విష్ణు సుస్వరూపుడు, ఆ కపిలుడి ఆశ్రమానికి వెళ్ళు అన్నారట మంత్రులు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్టహాసంగా వెళ్ళకూడదు, రథాలు ముందు వెనక ఓ సైనికులు వెళతో పెడితే ఆయన కోపం వస్తుంది, అట్టహాసం ఉంటే ఒప్పుకోడు ఆయన, అందుకని సింపుల్గా వెళ్ళమన్నారట. చాలా సామాన్య మానవుడిలో వీళ్ళు ఎక్కువ కష్టపడ కనుక అప్పుడు ఆయన ఎక్కువ రథాలు అవి మానేసి ఒక్క పల్లకీ తీసుకుని బయలుదేరాట. పల్లకీలో కూర్చుంటాను రబ్బాయి, ఒక నలుగురు మొయ్యండి ముందు వెనకను చాలు, హడావిడిగా వెళ్ళకూడదట అనగా ఓ నలుగురు మంచి బోయీలు వచ్చారు, ఈయన్ని పల్లకి ఎక్కించారు, మోశారు. నేనంటే సన్నగా ఉన్నాను కనుక ఏలూరు వీధులన్నీ తిప్పారు పల్లకీలో. మరి ఆయన రాజుగారు కత్తే ఉంది ఏకంగాను 200 కేజీలు, ఏం మోస్తారు మరి? ఆయన చాలా బలంగా ఉండడం వల్ల పాపం ఈ బోయీలకి తల ప్రాణం తక్కువస్తుందట, పైగా నలుగురు వాళ్ళు ఎంత బలంగా ఉన్నా ఈ రాజును మోయలేక ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఆ నలుగురిలోనూ యజమాని ఒకడు ఉన్నట్ట, నలుగురికి ముఖ్యుడు, వాడు అన్నాడు, ఒరే మనం ఇలా నలుగురు మొయ్యలేనరా, ముందు ముగ్గురు వెనక ఇద్దరు ఉంటే మొయ్యొచ్చు, ఇంకొకటి కావాలి, ఆ వచ్చేవాడు కూడా కొంచెం బలంగా ఉండాలి, చూడండి రా అన్నట్టు. దారులు ఎక్కడైనా ఎవడో దొరికితే వాడిని తీసుకొచ్చి తిరిగి పెట్టేయండి అన్నట్టు. అలా వాళ్ళు వెతుకుతూ ఉంటే దైవవశాత్తు మంచి మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అని నారాయణ నామస్మరణం చేస్తూ పొలానికి కాపలా కాస్తున్నటువంటి ఈ జడభరతుడే తగిలాడు మళ్ళీ. ఒక్కసారి ఆ లేడి వ్యామోహంలో పడినందుకు ఆయన కర్మ చూడండి ఎలా ఉందో పాప, అంతటి అవధోతకి. అంచేత ఒక్కే చిన్న పని చేసామంటే ఆ చిన్న పని ఎంత తెచ్చిపెట్టింది పని, అయినా కర్మ పరిపక్వం అయ్యేదాకా చేయక తప్పదు. అందువల్ల ఆయన కనపడగానే మంచి మీద ఉన్నాడు రా వీడు, మంచి బలంగా ఉన్నాడు, మనిషి ఎద్దులే ఉన్నాడు, ఏం తినిపించాడు శరీరాన్ని, అప్పప్పప్ప ఎంత బలంగా ఉన్నాడు, వీడు తీసుకొచ్చి పల్లకి కంటగట్టేద్దాం, వీడు పోసేస్తాడు అనుకున్నారట పాప. అనుకుని పిలిచారు, ఏ ఇలా రా అన్నారు. వచ్చాడు, నీవు యువకుడవు, బలిసి ఉన్నావు, దృఢమైన అవయవాలు కలిగి ఉన్నావు, పైగాట గో కరవద్వరము, వాడిని అందం చూడండి ఎంత అన్యాయమో, గో ఎద్దులేగా, కరవత్ గాడిదవలే, కరం అంటే గాడిద అనమాట, ఓ ఎద్దు గాడిదలాగా నువ్వు కూడా ఈ బరువు మొయ్యగలవరా అన్నారట ఆయన. మొయ్యగలవు రా అని పిలిచారట. ఆయనకి ఎద్దు లేదు గాడిద లేదు, ప్రపంచం అంతా ఒకటి గాడిదలు అనుకున్నాడు పాపం ఆయన. సమానంగా అన్నిట్లోనూ భగవంతుడు చూసే ఆయనకి, ఆయనకి ఇంకేం బెంగా, నడవండి అన్నాడు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి మొట్టమొదట నిలబెట్టారు ముందువైపు, అక్కడ కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రాజుగారు ముందు వైపు కూర్చొని కాళ్ళు పెట్టుకున్నాడు, కాళ్ళ కంటే కొంచెం శరీరానికి బరువు ఎక్కువ కదా. మరి మోస్తున్నప్పుడు భరతుడికి శరీరం అంటే ఉంది కానీ ఆయన ఏమన్నా ప్రొఫెషనల్ ఆర్టిస్టా, పల్లకి మోసేవాడా, మొయ్యడం చేత కాకపోతే దాంతో చాలా యాతన, శరీరం మీద మమకారం లేని కారణం చేత చేస్తున్నాడు కానీ శరీరం తట్టుకోలేకపోతుంది పాపం, ఇదంతా నెప్పెడుతోంది. తర్వాత కాళ్ళు అడ్డదిడ్డంగా పడుతున్నాయి, నడకడం కూడా అలవాటు ఉండాలి పల్లకి మోసేటప్పుడు, అంత బలంగా ఉన్నావు, ఇలా గీత గీసేట ఇదేంటో చెప్పలేవా అన్నట్టు ఎవడో పల్లెటూడి వాడు. అలాగా ఎంత బలంగా ఉంటేనే ఏం చెబుతాడు, కొన్ని చేయలేము ఎవరో ఏం చెప్పలేం. పాపం ఈయన పరిస్థితి ఎలా ఉందంటే మొయ్యలేక అడ్డదిడ్డం కాళ్ళు వేస్తున్నాడు. పైగా ఇంకో నియము, నేల మీద చీమలు పురుగులు వస్తే తొక్కకుండా అటు ఇటు అడ్డంగా వేసేవాటి. ఈ విధంగా అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు. అయినా బలవంతంగా వాళ్ళు చెప్పారు, కాదు అంటే ఏంటంటే నేను ఈ పని చెయ్యను అనడమట దేహాభిమానము అన్నారు. దానిని శరీరం మీద అభిమానం ఉన్నవాడే ఈ పని చేయనంటాడు. అభిమానం లేదు కదా తోస్తున్నాడు.
యదా హి ద్విజవరస్యేషు మాత్రావలోకానుగతేర్న సమాహిత పురుషగతిహి తదా విషమగతాం ససిభిగాం రహుగణవపధార్య పురుషాన్ అధివహత ఆహ హే ఓడారసాద్ధతిక్రామత కిమితి విషమముహ్యతే యానమితి.
పల్లకి వస్తున్నప్పుడు పాపం ఈ భరతుడు ప్రాణి హింస దొరుకుతుంది, కాళ్ళ కింద పడి చేమలు తెస్తాయో దామలు తెస్తాయో బొద్దింకలు తెస్తాయో అని అటు ఇటు చూసుకుని నడుస్తున్నాడు. ఆ నడవడంలో కాళ్ళు అడ్డదిడ్డంగా పడడంతో వెనకాతల వాళ్ళు విడివిడి తూలడం, దాంతో పల్లకి ఇలా కుదుపులు వస్తూ ఉన్నది. ఆ లోపల ఆయన ఇటు 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 పడ్డాడు. మహారాజు గారు స్థిమితంగా కూర్చున్నాడు అప్పటిదాకా దర్జాగా, అటు ఇటు పడుతున్నాడు. అలా పడేసరికి భగ్గుమంది ఆయనకి, ఏం పల్లకి అటు ఇటు ఊగుతుందని విసుకొచ్చేసింది ఆయనకి. జ్ఞాని జ్ఞానం మీద తత్వం మీద పరిశోధన చేయడానికి వెళ్తాడు ఆయన, ఆయన రీసెర్చ్ చేయడానికి పెడుతున్నాడు తత్వజ్ఞానం పొందడానికి. అయినా అహంకారం ఎక్కడికి పోతుంది? స్వతసిద్ధమైన జన్మత వచ్చిన రజోగుణం ఉంది. అందుకని ఓరి అన్నట్ట, ఎవడ్రవడు ఏమిటి పల్లకి విషమంగా వస్తున్నారు, జాగ్రత్తగా పోయండి చంపేస్తా అని బెదిరించాడు. కింద పనిచేసేవాడు కదా లోకు కదా మరి, అందుకని రాజుగారు పైగా రాజు ఇలా పలగ్గానే లేనిపోయింది, మన్న కొడతాడేమోరా పాపాల భైరవుల్లాగా మన మీద పడతాం అనుకుని ఆ మోసేటటువంటి పల్లకి బోయిలు భయవేసి, మహారాజా మహారాజా క్షమించండి, నా వయం నరదేవ ప్రమత్త భవన్ నియమానుపథాహ సాధ్వేవహామహ అయమధునైవ నియుక్తోపి నద్రుతం వ్రజతి నానేన సహవోటు ముఖవయం పారయామయితి. రాజా మేము మా పనుల్లో తేడా చూపించడం లేదు, అప్రమత్తంగానే ఉన్నాం. నీ ఆజ్ఞ ప్రకారం పల్లకి చక్కగా వస్తున్నాం. నలుగురు మొయ్యలేక దారిలో వీడిని కూలి మాట్లాడుకున్నాం, కొత్త అండి వీడెవడో. ఈ కొత్తగా నియమింపబడిన వ్యక్తి సరిగ్గా నడవడు, నడిస్తే తొందరగా కాలేస్తాడు, లేకపోతే వెనక్కేస్తాడు, ముందుకేస్తాడు, అడ్డదిడ్డంగా వేస్తాడు. వీడి వల్ల మాతో కలవకపోవడం వల్ల కలిసి మేము నడవలేకపోతున్నాం, ఈ ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది అంతా కొత్తవాడి వల్ల, మా వల్ల కాదు. దండం మీద భయం కొద్దీ ఆ రఘుగణులు యొక్క బోయిలు వాహకులు ఇలా చెప్పగానే రాజుగారు ఇలా అనుకున్నట్ట, ఒక్కడి సహవాసం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అంటే శరీరం వాడు ఒక్కడు లేకపోతే తక్కిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఒక్క దోషి వల్ల జ్ఞానులు కూడా దోషులు అవుతారు అనుకున్నాడు పాపం. అనుకుని ఆర్య సేవాపరాయణుడైన వరిదలుగా ధార్మికుడు సహజ రాజస్వభావం వచ్చేసి నేను యజమానిని అనే పౌరుషం పుడుతుకొచ్చింది. అది నేను చెప్పేదనమాట, సహజ సిద్ధంగా ధార్మికుడైన ఆయన కూడా నేను రాజును అనే దేహాభిమానం రాగానే క్రోధోద్రేకుడయ్యాడు, పళ్ళు పటపట కొరికాడు. రజోగుణంతో ఏమన్నాడు రఘుగణుడు, నివురుగప్పిన నిప్పు వలె ఉన్నవాడు ప్రచ్ఛన్న తేజస్కుడు పరమజ్ఞాని ధర్మాత్ముడు అయినటువంటి ఆ భరతుడితో ఇలా అన్నట్ట, అహో కష్టం భ్రాతర్ వ్యక్తం గురు పరిశ్రాంత, అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా సోదరా, పాప ఎంతో శ్రమ పడినట్టున్నావు, ఒంటరిగా ఇందాక నుంచి పల్లకి మోసుకొచ్చి ఇప్పుడు నడవలేక అడ్డదిడ్డంగా పడిపోతున్నావా, ముసలాడివి మరి, వార్ధక్యం వల్ల శ్రమ చెందావు కదా సఖుడా, నీ శరీరం లావుగా లేదు, బక్క చిక్కిపోయి కట్టెలా ఉన్నావు పాప, అంటే వ్యంగ్యం, అవయవాలన్నీ దృఢంగా లేవు, ఈ కూడా ఉన్న వాళ్ళకి వల్లే నువ్వు పాపం కాదు, అంచేత నడవలేకపోతున్నావు కదా అని ముందు పరిహాసంగా పలికాడు. ఎంత పరిహాసంగా పలికినా అవన్నీ తిట్లని తెలుసు, ఏ తమరు మహాపండితులు అన్నామంటే తెలుసు అవతల వాడికి అందులో అర్థం ఏమిటో. అంచేది వ్యంగ్యంగా అతడు అన్నదాన్ని విని స్థూల లింగ దేహముల మీద ఏ బుద్ధి లేదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, ఏం తిట్టినా ఆత్మను అంటవు శరీరానికి తప్ప అనే జ్ఞానంతో ఉన్న భరతుడు పట్టించుకోలే, ఈ రాజు మాయ, పంచభూతాలు మాయ, పంచభూత విరచితమైన ఈ పల్లకి మాయ, నన్ను తిట్టడం అంతా ఒక భ్రమ అనుకున్నాడు ఆయన. శుభ్రంగా నడుస్తున్నట్టు ఆయనకి
ఏం తిట్టిన పట్టించుకునివ్వండి, ఎవరు తిడితే ఉపయోగమండి. ఈ విధంగా నేను నాది అనే అహంకార మమకారములు లేని మిథ్యాజ్ఞానము లేని పరమాత్మస్వరూపుడైన అతడు ఆ తిట్లను పట్టించుకోకుండా పూర్వంలో అయ్యి నడుస్తున్నాడు, మార్పు లేదు. ఇన్ని తిట్టినా యథాప్రకారంగా టిక్కు టిక్కు ఇటు ఇటు అనుకుంటూ ఊగుతూ నడుస్తున్నాడు. అలా ఊగుతూ నడుస్తున్న ఆయన గారు ఏం చేశాడో రేపు చెప్పుకుందాం. యథాప్రకారంగా 6:30 6:30 కల్లా మొదలు పెట్టుకుందాం. మిగతా రేపు 7వ తారీఖు కూడా వరకు కూడా జరిగేటటువంటి అఖండ విష్ణు పురాణ కార్యక్రమం విని ధరించి ముక్తి పొందుదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.